ముందు రసము ఏర్పడినది, జలము ఏర్పడినది, దాన్ని నారాయణ తత్వం అంటాం మనం. ప్రహ్లాదుడు చేసినటువంటి నారాయణుడు విష్ణువు గురించి కాదు, చేసింది జలతత్వం గురించి, రసతత్వం గురించి. ఓం నమో భగవతే వాసుదేవాయ, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాసుదేవతత్వం గురించి. ఓం నమో నారాయణాయ, జలతత్వం గురించి, జలతత్వం యొక్క పరాస్థితి గురించి. దీన్ని కొంచెం విశదంగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇవి ఎంత మీకు స్పష్టంగా అర్థమవుతే మనం నవరాత్రుల్లో చేయబోయేటువంటి గాయత్రి సాధన అంత ఉత్తమ ఫలితాలనిస్తుంది. మొన్ననే మనం చెప్పుకున్నాం, ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం మనం, ఈ యజ్ఞం వల్ల మేఘాలు ఏర్పడతాయి, మేఘాల వల్ల వర్షాలు ఏర్పడతాయి. అది ఏర్పడుతుందని చెప్పుకుంటూ మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడు. మరి ఆయన ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అనుకుంటే మానసరోవరం వద్ద ఈ ఫోటో వచ్చింది. ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. హనుమంతుడు వేదాలను అధ్యయనం చేస్తున్నాడు. ఈ ఫోటో తీసినటువంటి వాడికి అక్కడ ఎవరూ లేరు, అక్కడ అందమైనటువంటి ప్రకృతి ఉంది అని ఫోటో తీశాడు. మానసరోవరంలో అందంగా ఉంటుందని మొత్తం రీల్లో లాస్ట్ 2 షాట్స్ ఇది. అక్కడ ఫ్లాష్ వెలిగింది, ఇక్కడ పడ్డాడు. ఇప్పటివరకు మతి భ్రమణలో ఉన్నాడు, మతి చరించి ఉంది అతనికి. ఈ ఫోటో తీసినటువంటి ఆ రీల్ కడిగితే ఈ ఫోటో తప్ప ఇంకేం రాలే. ఎలాగా ఎక్కడో మానసరం ఎవరు తీశారో ఇప్పటికీ నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చారు, ఈ లోపల క్లాస్ టైం అయిపోయింది, సరే అని పెట్టుకున్నా. ఇంకోటి ఏమనుకున్నా మనం, సిద్ధేశాయి కుక్క పిల్లి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను. ఇప్పుడేం విన్నారు మీరు? వర్షం మొదలైందప్పుడే ఈ స్థల మహత్యంలో, ఇంతకంటే ముందు ఇంకో అమ్మ వచ్చింది. ఎంతమంది వస్తారో అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇక్కడ ఎంతమంది మాట్లాడతారు. వాళ్ళు మనకంటే ఎంత ముందు ఉన్నారో వాళ్ళ అనుభూతుల గురించి మనకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి అమ్మ గురించి కూడా మీకు అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అని అంటున్నాంటే నాకు కూడా అవగాహన లేదు కాబట్టి. ఆ 3 లోకాలలో ముఖ్యంగా అధో లోకాలలో ఉన్నటువంటి ఆసిరీ శక్తుల్ని దుర్గా సంహారంలా చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీ ఆమె. నవరాత్రి సాధనకి ముందు స్వయంగా తనే వచ్చి, మీరందరూ తలచుక్క తాగేరా పాలు, మీ అదృష్టం అదే. దాని ఎఫెక్ట్ పయస్విని చదువుకున్నాం కదా వామ మార్గంలో, పయస్విని. పయస్విని యొక్క శక్తి పాలసముద్రము, పాలసముద్రం మీద విష్ణు పడుకుని ఉంటాడు. ఇక్కడ కొంచెం అమ్మకి కూడా చెప్దాం, మనకు కొంచెం అర్థమైందని బ్రహ్మ విష్ణు క్వశ్చన్ వదిలేశాను అమ్మకి. అప్పుడు ఆవిడ కదిలింది, సరే చెప్పమ్మా అనుభూతి, లేకపోతే ఆవిడ ఇక్కడ వచ్చేదే కాదు. బ్రహ్మ విష్ణు ఉన్నటువంటి గంధర్వం ఆ పయస్విని. ఆ పాలసముద్రం మీద ఎవడు పడుకుని ఉంటాడు? విష్ణువు పడుకుని ఉంటాడు. ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వస్తాయి? బ్రహ్మ వల్ల వస్తాయి. ఈయన గారు వరదానాలు ఇచ్చి పారేస్తాడు కదా. ఆ ప్రాబ్లమ్స్ హెడేక్ పయస్విని శక్తి తక్షణం లభించింది మీకు. మీకు అది తెలియదు, మీరు ఏ అదృష్టవంతులో ఏం జరిగిందో. ఎందుకంటే ఇవి ఇప్పుడిప్పుడే ఫలించేవి కావు. ఇవి ఎన్ని సంస్కారాలు కడిగి వేస్తే ఇవాళ పడినటువంటి ఆ పయస్విని శక్తి పైకొస్తుందో తెలియదు. పర్వాలే, బీజాలు పడ్డాయి కదా, నవరాత్రి కంటే ముందు పడిపోయాయి. ఆ రసము నారాయణ తత్వము. ఆ నారాయణ తత్వము యొక్క 4వ స్థాయి కిందకి దిగితే ఆనందమయ కోశం ఏర్పడుతుంది. మన యొక్క ఆనందమయ కోశం ముందే ఏర్పడుతుంది. దీన్ని ఇంకాస్త స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలంటే తల్లి గర్భంలో కూడా మొట్టమొదటి జలమే ఉంటుంది నారాయణ తత్వం. ఆ నారాయణ తత్వంలో మెల్లిగా మీ ఆనందమయ కోశం జరుగుతుంది. ఆ జలములో సృష్టి అంతా కూడా ఒకే సీక్వెన్స్. 1.5 వోల్ట్ బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, 220 వోల్ట్స్కి కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, 132,000 వోల్ట్స్ సబ్స్టేషన్ అది, అక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. శక్తిలో భేదమే తప్ప విధానంలో తేడా లేదు. తల్లి గర్భంలో ఉన్నటువంటి నారాయణ తత్వము, విశాలంగా విష్ణుపవనించి ఉన్నటువంటి పయస్విని స్థలములో బ్రహ్మ చేసేటటువంటి పిచ్చి పనులకు కావలసినటువంటి నారాయణ తత్వము కూడా ఒకేలాగే ఏర్పడతాయి. ఒకేలాంటి పరిస్థితులుంటాయి. సైన్స్ లో మన చుట్టూ పృథ్వీ, పృథ్వీ మీద ఎన్ని వంతులు నీళ్లుందో తెలుసు కదా మీకు, 3 వంతులు నీరుంది నారాయణ తత్వం, 1 వంతు మాత్రమే భూమి ఉంది. 3 వంతులు నీరు, 1 వంతు భూమి. మళ్ళా అక్కడ అదే ఈక్వేషన్, పర పశ్యంతి వైఖరి మనకు కనిపించదు, ఆ పృథ్వీ కనిపించదు, అది నారాయణ తత్వంతో కల్పబడి ఉంది. మనకు కనిపించేది ఎంత, 1 వంతే. సేమ్ లాజిక్. మీ శరీరంలో తిరుగుతున్నటువంటి నెత్తురు తగ్గితే, డీహైడ్రేషన్ అది అంటాం కదా, నీరు తగ్గితే, డీహైడ్రేషన్ అంతేనే అర్థం నీరు తగ్గిందని. నీరు తగ్గితే మళ్ళా మనకి ఏం ఎక్కిస్తారు, సెలైన్ ఎక్కిస్తారు, ఉప్పు నీళ్ళు ఎక్కిస్తారు. ఉప్పు నీరంటే సముద్రమే, కానీ సముద్రం అంటే ఏంటని, ముద్ర అంటే సా కూడి ఉందండి అని కదా అర్థం. సముద్రము అంటే మొత్తం సీల్స్, మన సంస్కారాలన్నీ కూడా సముద్రంలో ముద్రింపబడి ఉన్నాయి. దాన్ని దాటితే తప్ప ఈ భవిష్యత్ విధాత హనుమంతుడు సముద్రాన్ని కదా దాటుతాడు, మనలో ఉన్నటువంటి సంస్కారాలు అనేటటువంటి రసాన్ని. ఆ సంస్కారం వల్ల కదా రసం ఏర్పడుతుంది. మనము ఇంకొక చోట ఎక్కడో పుట్టుంటే ఈ ఆహారానికి రసం ఉండదు, మనకి ఇంకో ఆహారానికి రసం ఉంటుంది అంతేగా. ఉదాహరణను అర్థం చేసుకోండి, దాన్ని విపులీకరించి చెప్పడం ఎందుకు. అంచేత మనకున్నటువంటి రసము, మనము పొందేటటువంటి అనుభూతులు, ఈ అనుభూతులన్నీ దేనివల్ల వస్తున్నాయి, మన మీద పడేటటువంటి ముద్రల వల్ల, సముద్రుని వల్ల. అదే అర్థం చేసుకోండి. ఆ పదాలలో ఋషులు 2 సత్యాలను మిడిస్తారు. ఒకటి భౌతికమైనటువంటి సత్యము, కంటికి ఎదురుగుండా కనిపించేటటువంటి సముద్రము, అది కరెక్టే. 2వది సముద్రము అనే పద అర్థము. 1 పదార్థము సముద్రము, 2వది సముద్రము అనేటటువంటి పదము యొక్క అర్థము. 2 తెలియాలి యోగికి, 2 తెలియాలి ఋషికి. ఇది తెలుసుకుంటూ ఆనందమయమైనటువంటి కోశము తల్లి గర్భంలో ముందు ఏర్పడుతుంది జీవికి. ఇందువల్ల ఏర్పడుతుంది ఆ విరాట్ పురుషుడు కూడా మొట్టమొదట ఆనందమయ కోశము, నారాయణ తత్వము ఏర్పడి ఉందని కనుక బ్రహ్మ సృష్టి మొదలెట్టాలి అనుకుంటే చుట్టూరా ఏం కనిపించింది, జలం కనిపించింది, నీరు కనిపించింది, ఆనందమయ కోశమే ఏర్పడింది. నీరు కనిపించిన తర్వాత ఏమైంది, ఆ రుచిని అనుభవించేటటువంటి శక్తి లేకపోతే మనకి చైతన్యత ఉండదు. దానివల్ల ఏం జరుగుతోంది, నాకు ఈ ఆనందం కావాలి, నాకు ఈ ఆనందం కావాలి, నాకు ఈ ఆనందం కావాలి అనేటటువంటి ఏమేర్పడుతుంది మీలో, ఒక మంధన ఏర్పడుతుంది. కోరిక ఏర్పడితే సరిపోదు, ఇంకా మీకు అది దొరక్కపోతే పిచ్చెట్టిపోతుందంటే. ఆ స్థితిలోకి వెళ్తే తప్ప మీరు ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నించరు. మీరు ఇంచేత ఏమవుతుంది, మిన్నిగా నీళ్లలో ఆ రసంలో కదలిక ఏర్పడుతుంది, కదలిక వల్ల మిల్లిగా మురుగు ఏర్పడుతుంది. ఈ మురుగు ఏర్పడటము మిల్లిమిల్లిగా ఏమవుతుంది, ఒక బుడగలాగా ఏర్పడుతుంది. తల్లి గర్భంలో కూడా శిశువు యొక్క పెరుగుదల ఆనందమయ కోశం ఉత్పత్తి అయిన తర్వాత మిల్లిమిల్లిగా ఒక బుడగలాగా తయారవుతుంది. ఈ బుడగలాగా తయారైనటువంటి దాన్ని ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ బుడగ ఒక స్థూల ఆకృతిని ధరిస్తుంది, పార్థివ రూపాన్ని ధరిస్తుంది, మిల్లిగా మస్తిష్కంగా మారుతుంది. ముందు తల్లి గర్భంలో ఏర్పడేది మస్తిష్కము. అంటే మీకు ఒక కోరిక వచ్చింది కదా, ఆ కోరికని పొందాలి అంటే ముందు ఆ కోరికని తీర్చుకోవటానికి కావలసినటువంటి ఆలోచన రావాలి మీకు. ఆ ఆలోచన రావటానికి కావలసి అనేది బుద్బుదము, బుడగ అన్నాం. అందుకే జీవితాన్ని ఏమంటాం మనం, బుద్బుద ప్రాయం అంటాం. తెలియకుండానే గాయత్రి హృదయంలోని మాటలు వాడేస్తూ ఉంటాం మనం. వాళ్ళు అందుకే ఏం చెప్పాను, 1 పదార్థము, 2వది పదము యొక్క అర్థము. యోగ భాష, జీవితమే ఒక బుద్బుదము, పదార్థం గురించి మాట్లాడుతున్నారు మీరు. పదార్థము అంటే ఏమైంది? రసతత్వంలో, ఆనందమయ కోశంలో, నారాయణ తత్వంలో, సృష్టి ఆదిలో ఉన్నటువంటి, సృష్టి లేనటువంటి టైంలో మన రుచిని అనుభవించి, రుచి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. సముద్రం అంటే ఏంటి? ఈ సృష్టికి ముందు. ఇప్పుడు ఈయన గారు భవిష్యత్ విధాత అవుతే దానికి కావలసినటువంటి సాముద్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనమే. ఈ కల్పాంతం అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక స్థితికి వెళ్తాం, చాలా ఉచ్చ స్థితికి వెళ్తాం. ఇది ఈ కల్పాంతానికి ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది పరిణామ క్రమంలో. ఇప్పుడే మీరు గాయత్రి సాధన మొదలెట్టేశారు. నా కోరిక ఏంటంటే మనం హనుమంతుడికి టఫ్ ఫైట్ ఇద్దాం, భవిష్యత్ విధాతలు మేము కూడా అయిపోతాం, మాకు గాయత్రి సాధన వచ్చు అని. ఇంకా ఆయన గడగడలాడి అందుకే వేదాలు చదువుతున్నాడేమో ఒకటో, మనం ఇక్కడ చదివేస్తున్నామని చెప్పి ఆయన కూడా వేదాలు చదువుతున్నాడు, లేకపోతే ఆయన వేదాలు చదువుతున్నాడు కనుక మనకి ఇది అర్థం అవుతుందో, మనకి తెలియదు ఏం జరుగుతుందో. అంధ గందరగోళం, అది కూడా పదము పదార్థము పదార్థము గందరగోళంలో. ఇంచేత నురుగు, నురుగు నుంచి బుడగ, ఆ బుడగ నుంచి పార్థివమైనటువంటి అణువులు, హైడ్రోజన్ పరమాణువు, ఆక్సిజన్ పరమాణువు, కాల్షియం పరమాణువు, ఇలాగా ఏ ఇచ్చకి ఏ విధమైనటువంటి పరమాణువు కావాలో ఆ విధమైనటువంటి పార్థివమైనటువంటి పరమాణువులు ఏర్పడ్డాయి. ఈ పరమాణువుల వల్ల అండము ఏర్పడింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బుడగ ఏర్పడింది కదా, ఇది మీరు అర్థం చేసుకుంటే రేపు మనము గాయత్రి మహావిజ్ఞాన్ మూడో భాగంలో నేర్చుకోబోయే పంచకోశ సాధన మీకు అర్థమవుతుంది. ఆనందమయ కోశము, రసాస్వాదన, రసాస్వాదన నుంచి నురుగు వచ్చింది, నురుగులోంచి బుడగలొచ్చాయి, బుడగలోంచి పార్థివమైనటువంటి అణువులు వచ్చాయి. ఈ పార్థివమైనటువంటి అణువులన్నీ కలిసి ఒక అండంగా మారాయి, బ్రహ్మాండము పిండాండము. ముందు బ్రహ్మాండం ఏర్పడుతుంది, బ్రహ్మాండంగా ఏర్పడుతుంది. అది పెద్ద గుడ్డు. గుడ్డు ఏం చేస్తుంది? తనకు కావలసినటువంటి స్వరూపాన్ని తయారు చేసుకుని పగిలి బయటకు వస్తుంది, అంతే కదా. ఇంచేత గుడ్డులో ఏముంది? రేపు మన శరీరాలు, రాబోయేటటువంటి శరీరాలు ఉన్నాయి అందులో. ఇది దేని వల్ల పొదగబడుతుంది? శ్వాస వల్ల పొదగబడుతుంది. ఇంచేత విజ్ఞానమే కోశం ఏర్పడుతుంది. విజ్ఞానమే కోశం దేనివల్ల ఏర్పడుతుంది? వాయువు వల్ల ఏర్పడుతుంది. వాయువు, గాలి. మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా ఇప్పుడుంది నాకు గాలి తగలటం లేదు, మీకు గాలి తగులుతోంది, తగులుతుందా మీకు గాలి? తగులుతుంది కదా, ఉన్నా గాలి తగలటంలే, ఇంటి తేడా. ఫ్యాన్ తిరుగుతోందని చెప్పకండి, నాకు తెలుసు. ఏ స్పర్శ? అణువుల స్పర్శ. ఇక్కడున్నటువంటి అణువులు కదలటంలే, అక్కడున్నటువంటి అణువులు కదులుతున్నాయి, అవి మీకు తగులుతున్నాయి, అది స్పర్శ. మీకు తగిలేది ఆ స్పర్శకి ఏం పేరు పెట్టారు మీరు? వాయువు అని పేరు పెట్టారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, స్పర్శకి వాయువుకి ఉన్నటువంటి సంబంధం అద్భుతమైనటువంటి సంబంధం. అది మీకు అర్థమైపోతే అసలు ఆల్మోస్ట్ యోగ విద్యా రహస్యం అర్థమైపోయినట్టే. అణువుల యొక్క కదలికే వాయువు. అణువులు కదలకపోతే వాయువు లేదంతా స్తంభించిపోయిందంటాం కదా. అంటే గాలి ఉన్నట్టా లేనట్ట? మరి మీరు గాలి పీల్చుకుంటున్నారు కదా, స్తంభించిపోయింది అంటున్నారు. ఓ పక్క చెట్టు ఆకు కూడా కదలటం లేదు, ఉక్కపోసేస్తుంది. గ్యారంటీగా ఏమవుతుంది ఉక్కపోస్తే? అంటే వర్షాకాలం అయ్యండి, మేఘం ఉంటే. వర్షం కురుస్తుందనే కదా, మేఘాలు లేవు, ఎండాకాలము, ఉక్కపోస్తుంది, అప్పుడు వర్షం వస్తుంది, లోపల నుంచి వస్తుంది వర్షం. దాన్ని ఏమంటాం మనం? అంతర్ముఖమైనటువంటి వర్షం, చెమట. ఏదైనా ఉక్కపోస్తే, గాలి లేకపోతే ఖచ్చితంగా మీకు వచ్చేది వర్షమే. గాలి, గాలి వచ్చింది అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆకులు కదిలితే, అంతే కదా. విపరీతమైనటువంటి వేగంతో కదిలితే గాలి విపరీతమైన వేగంతో వీచింది అంటాం. అంచేత వాయువు అణువుల యొక్క కదలిక తప్ప మరేమీ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాయువుకి స్వయంగా ఏ ఉనికి లేదు. వాయువుని దేనని పిలుస్తున్నాం మనం? అణువులన్నీ కదిలితే ఆ అణువులు మన శరీరానికి తగులుతున్నాయి. అంతేగా ఆ అణువులు మన శరీరానికి తగిలేటటువంటి వేగాన్ని వాయువు అంటున్నాం. మెల్లిగా తగిలితే గాలి మెల్లగా ఉంది, గట్టిగా అణువులు తగిలితే 160 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ వచ్చేసిందంటాం. తుఫాన్ హెచ్చరికలు వచ్చేసాయంటే కప్పులు లేచిపోతాయి, ఇళ్లు లేచిపోతాయి. కానీ ఇవి లేచిపోవటానికి కారణం ఏంటి? గాలి కాదు. ఏంటి కారణం? అణువుల యొక్క కదలిక. అది అర్థం చేసుకోండి. ఆ అణువుల యొక్క కదలిక మీ శరీరంలో మీరు తీసుకురాగలిగితే మీరు యోగులవుతారు. శ్వాస ద్వారా నాసికా రంధ్రాల నుంచి వచ్చినటువంటి వాయువు యొక్క స్పర్శ మీరు పట్టుకోవాలి. వాయువుని గమనించమని చెప్తున్నాను కదా. ప్రతిరోజు మీకుతో ఏం చెప్తున్నాను? శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తుంది. కానీ స్పర్శ తెలియటం లేదు. ఎక్కడికి వెళ్తుందో శ్వాస కదా, ఆగిపోతుందని కూడా అంటారు. అది కరెక్ట్ అనుభూతి. ఇంకేంటే అణువుల్లో గతి లేకపోతే ఆగినట్టు అనిపిస్తుంది. బయట కూడా వాయు స్తంభించింది అంటున్నాం కదా. తప్పేనే, మీరు కరెక్ట్ అనుభూతే అది. ఒకవేళ అనుభూతి వస్తే రాలేదు మాస్టర్ అంచేత మేము తప్ప, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీ అనుభూతి అది, ఆ అనుభూతి అది. ఒకళ్ళనొకళ్ళని కాపీ కొట్టుకోకండి. మీరు అనుభూతికి కారణం అర్థం చేసుకుంటే ఈసారి శ్వాసను పీరుస్తున్నప్పుడు వాయు అణువుల యొక్క గతిని గమనించాలి. ఎలా గమనిస్తాం వాయు యొక్క అణువుల గతి? ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉందా తక్కువ స్పీడ్గా ఉందా మీకు చీకట్లో తెలియదు. గాఢమైన చీకటి పెట్టేశాం, ఫుల్ స్పీడ్లో తిరుగుతోందా ఫ్యాన్, తక్కువ స్పీడ్లో తిరుగుతోందా, ఎలా తెలుస్తుంది? స్పర్శ. వాయు మెల్లగా తగిలితే, ఎక్కువ స్పీడ్లో తగిలితే అంచేత ఆ స్పర్శ, వాయు అణువుల యొక్క స్పర్శ మీకు ఎండాకాలంలో వర్షంలాగా అంటే చెమటలాగా, చెమట తెలుస్తుంది కదా చెమటకు వస్తుందని, మరి వాయువు యొక్క స్పర్శ కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని గమనించం మనం అంతే. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, ఎంత తక్కువగా ఉంటుందంటే, మీరు చాలా ఏకాగ్రత ఉంటే తప్ప దాన్ని పట్టుకోలేరు. కనుక ఎలా ఉండమని చెప్పాను నేను మీకు? మౌనంగా ఉండమని చెప్పేది అందుకు. ఆ స్పష్టమైనటువంటి స్పర్శ మీరు ప్రతిరోజు అనుభవిస్తున్నా మౌనంగా లేరు. మీరు మెల్లిగా సౌండ్ వస్తుంది టెలిఫోన్లో, పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? నోరుమూయి అంటారు. మరి మీరు ఆ వాయువు యొక్క స్పర్శ పట్టుకోవాలి అంటే మరి నోరుమూయి అనాల్సిందేగా. ఎవరిని నోరుమూయించాలి? మమ్మల్ని మనం, మనల్ని మనం నోరుమూయించుకుందాం. అంచేత అందము నుండి అంటే పరమాణువు యొక్క కదలిక వల్ల వాయువు వచ్చింది. వాయువు యొక్క అర్థము గతి, గతి వల్ల విజ్ఞానం ఏర్పడుతుంది. ఇంచేత వాయువు వల్ల ఏ కోశం ఉద్భవిస్తోంది? విజ్ఞానమే కోశం ఉద్భవిస్తోంది. భీముణ్ణి పాపం మన పురాణ సినిమాలలో ముఖ్యంగా పాపం బల విచిత్రంగా చిత్రీకరిస్తారు పాపం. కానీ నిజంగా భీముడు వాయుతత్వాన్ని నుంచి పుట్టినవాడు కదా. అంచేత అతను ఏమై ఉండాలి? విజ్ఞానమే కోశాధిపతి అయి ఉండాలి. ఇంచేత భీముడు విజ్ఞానమే కోశానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో, అంచేత అర్జునుడి కంటే కూడా అతను పెద్దవాడయ్యాడు. యుధిష్ఠిరుడు ఆకాశతత్వానికి ప్రతినిధి అవుతే భీముడు విజ్ఞానమే కోశానికి, వాయుతత్వానికి ప్రతినిధి. ఆ లింక్ పట్టుకోండి మీరు. అంచేత చాలా మందికి, ముఖ్యంగా యోగ సాధకులకి, పెద్ద తప్పు చేస్తారు. గాలి పీల్చుకోవటం అంటే ప్రాణాయామం అనుకుంటారు, ప్రాణాయామం అంటే గాలి పీల్చుకోవటం అనుకుంటారు. ప్రాణాయామము మనోమయ కోశం తర్వాత వచ్చేటటువంటి కోశం, చాలా కిందనున్నటువంటి కోశం. విజ్ఞానమయ కోశము ప్రాణమయ కోశం తర్వాత మనోమయ కోశము, మనోమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశం కదా. అంచేత వాయుతత్వము విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి శక్తి. అందుకే అందరికంటే ఎక్కువ బలవంతుడు భీముడు. వాయువుకున్నటువంటి బలం మిగతా దేనికి లేదు కదా, అది గుర్తుంచుకుంటూ ఈ వాయువు దేనివల్ల వచ్చిందో కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదట ఏమొచ్చింది? జలతత్వము. జలము కాదు, జలతత్వము. జలము యొక్క తత్వం ఏంటి? రసము. భూమి యొక్క తత్వం ఏంటి? భూమి. భూమి యొక్క తత్వం వాసన. అగ్ని యొక్క తత్వం రూపం. వాయువు యొక్క తత్వం స్పర్శ. అంచేత వాయువు ఉందా లేదా స్పర్శ వల్లే తెలుస్తుంది మీకు, ఇంకో విధంగా తెలియదు. అందుకని మిమ్మల్ని నిరంతరము మౌనంగా ఉండి శ్వాసని మాత్రమే మీరు రోజు గమనించుకుంటూ ఉంటే అంతకు మించిన సాధన లేదని చెప్పాను. దాన్ని మనం ఇంకోటి ఏమనుకుంటున్నాం, మనం అజపా గాయత్రి సాధన అన్నా కూడా అదే, కానీ దాని యొక్క వామ మార్గం అయినటువంటి శక్తిని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఉత్తే అజపా శ్వాసని గమనిస్తే సరిపోదు, ఆ శ్వాసని గమనిస్తున్నటువంటి అజపా జ్ఞానపక్షంతో పాటు, అజపాతో పాటు ఏం కలిసింది నాకు గుర్తులేదేదో, ఆ వామమార్గ సాధన అయినటువంటి దాన్ని కూడా మనం తర్వాత తర్వాత ఆలోచించుకుందాం. అంచేత జలతత్వంలో ఉత్పత్తి అయినటువంటి మురుగు, మురుగు నుంచి బుడగ, బుడగ నుంచి అణువులు, అణువుల యొక్క కదలిక నుంచి వాయువు, వాయువు యొక్క రాపిడి, అణువులు కలిసే వాయువు యొక్క రాపిడి అంటే తప్పు, వాయువు అనబడే అణువుల యొక్క కదలిక వల్ల ఏర్పడేటువంటి అణువులు దగ్గరికి వచ్చాయి. ఏమొస్తున్నప్పుడు రాపిడి, రాపిడి వల్ల అగ్ని, అది మనోమయ కోశం. అగ్ని నుంచి పుట్టినటువంటి వాడు, ఇంద్రుడు నుంచి, మనస్సు నుంచి పుట్టినటువంటి వాడు అర్జునుడు, భీముడి నుంచి అర్జునుడు ఏర్పడ్డాడు. ఖాండవ దహనము, మంట 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 ఎత్తించేటటువంటి శక్తి. అంచేత ఈ అగ్ని ఏ కోశానికి సంబంధించింది, మనోమయ కోశానికి సంబంధించింది. ఈ మనస్సు అటు మనకి కంటికి కనిపించినట్టు కనిపించనటు వంటి లోకాలకి, కంటికి కనిపించేటటువంటి లోకాలకి మధ్య ఒక తలుపు లాంటిది. ఒక పదార్థం కనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్లి నిప్పులు వేశారు, ఏమవుతుంది ఆ పదార్థం? నీరు కాలిపోయింది అంటారు, బూడిదైపోయింది అంటారు. కానీ ఆధ్యాత్మిక సాధకులు అది మేఘంగా మారింది అంటారు. మీకు కనుక చేతొస్తే ఆ మేఘం నుంచి మళ్ళా ఖచ్చితంగా పదార్థాన్ని తీసుకురావచ్చు. ధూనివాలా బాబాలు అది చేసి చూపించారు. వాళ్ళు ఒక రాజు ఒక మంచి జరి షాల్ తీసుకొచ్చి ఇచ్చాడు ధూనివాలా బాబాకి. ఆయనప్పుడు ఏ మూడ్లో ఉన్నాడు, ఎదురకుండా ధూని మారుస్తోంది, దాన్ని పడేశాడు అందులో. ఇవ్వటం అయితే ఇస్తారు, కాని కండిషన్ గా ఇస్తారు, నాకు తెలియదు అది ఇవ్వటం అంటారో దాన్ని ఏమంటారో. గోదానం చేశాడు ఒకడు, చెప్పే కదా కదా, గోదానం చేశాక పడుకున్నాడు ఇంట్లో. మూడున్నరకి వెళ్లాడు, ఎవడికైతే ఆవును దానం చేశాడు, వెళ్లి మూడున్నర అయింది, ఇప్పుడు ఆవుకి గడ్డి పెట్టాలన్నాడు. సరే మళ్ళా వచ్చి పడుకున్నాడు. తర్వాత ఐదున్నరకి వెళ్లాడు, ఆవుకి స్నానవది చేయించాలి, పితకాలి అన్నాడు. ఇలాగా ఆ రోజల్లా పొద్దున్న మూడున్నర నుంచి మళ్ళా రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆవుకి ఏం చేయాలో చెప్పుకుని కూర్చున్నాడు ఇచ్చిన వాడికి. ఎనిమిదిన్నర తర్వాత నేను కూడా నీతో వస్తున్నానన్నాడు. ఎవడు? దానం పుచ్చుకున్నటువంటి వ్యక్తి. తనతో పాటు ఆవును కూడా తీసుకొచ్చి ఎవడి దగ్గర దానం తీసుకున్నానో మళ్ళా వాడికి తిరిగి ఇచ్చాడు. అలాగే చాలా మంది దానాలు చేస్తూ ఉంటారు. కండిషన్, మాస్టర్ ఇది ఎవరికి ఇవ్వకూడదు, మీరు నాకు తెలుసు మీరు ఇంకోటి ఎవరికో ఇచ్చేస్తారని. అంచేత ఆ షాల్ ఎవరికోసం తెచ్చాడు ఆ జమీందారు? ధూనివాలా బాబా కోసం తెచ్చాడు. ఆయన వేసుకోలేదు, ఎవడికిచ్చాడు? అగ్నికిచ్చాడు. ఆయనకి అగ్నికి మధ్య ఉన్నటువంటి లింక్ తెలిస్తే ఖచ్చితంగా ఆనందించి ఉండేవాడు. ఆ రాజు ఏ కోరికతో వచ్చాడో నాకు తెలియదు, కాని ఆ జరి షాలువ ఖచ్చితంగా అనంతమైనటువంటి సమృద్ధి అతనికి ఇచ్చి ఉండేది. గురువుల యొక్క ఆంతర్యం తెలియనప్పుడు, గురువుల యొక్క మానసిక స్థితి తెలియనప్పుడు మనం వాళ్ళకేమీ చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని యాక్సెప్ట్ ఇట్. ఏ ఫార్ములాతో? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. గొనుక్కుంటూ అందుకే సాధువుల దగ్గరికి వెళ్ళకూడదు. ఎంత ఖర్చు పెట్టాను నేను ఈ షాల్ తయారు చేయటానికి, నిప్పులో పడేశాడు. తిట్టుకుని కూడా ఉంటూ ఉండొచ్చు. ఆగన్నాడు, వెనక్కి పిలిచాడు. బూడిదైపోయింది అప్పటికే, ఎంతసేపు పడుతుంది బూడిదవటానికి? అలా చేపెట్టి అలా తీశాడు. ఆ షాల్ షాల్ అలా వచ్చింది, ఏ విధమైనటువంటి ఇహి లేకుండా, మచ్చలు అవి లేకుండా, కాలిన మచ్చలు. మీరు చేయొచ్చు అగ్ని విద్య ద్వారా. మనోమయ కోశంలో ఈ అగ్నిని మీరు తీసుకెళ్లగలిగితే, ఈ భౌతికమైనటువంటి అగ్ని కాదు, దీని సింబల్ అక్కడ ఉంటుంది. కానీ యాజ్ అబౌవ్ సో బిలో అని చెప్పాను కదా, ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నటువంటి నారాయణ తత్వము, సృష్టి ఆదిలో బ్రహ్మ ఉపయోగించినటువంటి నారాయణ తత్వము ఒకటే, ఏమీ తేడా లేదు. ఎక్కడ తేడా ఉందంటే పరిమాణంలో తేడా ఉంది. దాని యొక్క సామ 1.5 వోల్ట్ బ్యాటరీకి 1.5 కిలో వోల్టేజ్ కిలో మెగా మిలియన్ వోల్ట్స్ ఏవో ఉంటాయే ఆ బ్యాటరీకి తేడా ఏం లేదు, పరిమాణంలో మాత్రమే తేడా ఉంది. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మనోమయ కోశంలో ఏం జరుగుతోంది, మనోమయ కోశంలో అగ్ని ఎలా ఉద్భవించింది, మనోమయ కోశం దేన్నని అన్నాం మనం, అణువుల యొక్క రాపిడి కదా. ఆ అణువుల యొక్క రాపిడి కనుక మనం చేయగలిగితే అగ్ని ఉద్భవిస్తుంది. అగ్ని ఉద్భవిస్తే ఏ లక్షణాలున్నాయి అగ్నికి, రెండు లక్షణాలున్నాయి, ఒకటి వేడి, రెండు వెలుగు. వెలుగు ద్వారా ఏమవుతుంది, పదార్థాలను చూడగలుగుతాం, వేడి ద్వారా జీవించగలుగుతాం. వేడి లేకపోతే మళ్ళా వేడి ఈ వేడిలోకి వెళ్ళకండి, మీరు ఆ వేడిలోకి వెళ్ళండి. పదార్థం కాదు, పద అర్థము. ఆ వేడిలోకి వెళ్తే, ఆ మనోమయ కోశంలోకి వెళ్తే ఏమవుతుంది, అప్రత్యక్షముగా ఉన్నటువంటి వస్తువు ప్రత్యక్షంగా మారుతుంది. దీనికి యజ్ఞ విద్య, అగ్ని విద్య అని పేరు పెట్టారు. ఈ అగ్ని విద్య ఎవడైనా ఉపయోగించుకుంటాడు. కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తారు, కొందరు ధూపం వెలిగిస్తారు, కొందరు రకరకాలైనటువంటి పదార్థాలతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ దీపం వెలిగించటం అనేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఉండాలి. ఇంచేత దీపం వెలగటం అంటేనే మనస్సులోకి వెళ్తాం, మనస్సులోకి వెళ్తాం అంటేనే అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసిన ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి, వాయువు యొక్క రాపిడి, వాయు అణువుల యొక్క రాపిడి. ఈ వాయు అణువుల యొక్క రాపిడి వల్ల ఉద్భవించినటువంటి అగ్ని ఒక విషయాన్ని చూపించింది ఎదురుకుండా మీకు. ఆ పదార్థాన్ని మీరు దర్శించగలిగారు, వెలుగు లేకపోతే ఆ పదార్థాన్ని దర్శించలేరు. ఏరోప్లేన్, ఈ పద అర్థము మీకు తెలియదు, ఇంగ్లీష్ భాష రాదనుకుందాం, ఏరోప్లేన్ పద అర్థము తెలియలేదు, దర్శించగలరా దాన్ని? పెన్ అన్నాం అనుకోండి, ఇంగ్లీష్ భాష రాదు, దర్శించగలమా? అంచేత పద అర్థాన్ని దర్శించాలి అంటే ఏం తెలియాలి, ఆ పదము మీ మనస్సులో కలగజేసేటటువంటి గతి తెలియాలి. అంతేగా, ఆ పదము మీ చెవులకి తగిలింది, తగిలి ఏం చేసింది, కొన్ని తరంగాలు ఏర్పరిచింది. ఆ తరంగాలను మీరు అనుభూతి చెందగలగాలి అంటే అది వాయువే కదా, స్పర్శే కదా. విజ్ఞానమే కోసం, విజ్ఞానమే కోసం అంటే దాని గురించి తెలియటమే కదా. అంచేత ఈ విధంగా ఆనందమయ కోశానికి కారణమైనటువంటి జలతత్వము, విజ్ఞానమయ కోశానికి కావలసినటువంటి వాయుతత్వము, మనోమయ కోశానికి సంబంధించినటువంటి అగ్నితత్వము ఏర్పడ్డాయి ముందు ప్రకృతిలో. ఎంత గాయత్రి మంత్రం ఎలా ఉత్పత్తి అయిందో చెప్తున్నాడు, మీరు అది మర్చిపోకండి. మళ్ళీ ఎక్కడికెక్కడి నుంచి వెళ్తున్నాం, ఋషులు ఎక్కడా క్రమం తప్పరు, వాళ్ళు చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్తారు. ఈ మధ్యలో రకరకాల గందరగోళాలు అయిపోతాయి, ఫేనము, బుద్భుతము, అండము, ఈ మూడు అమ్మరాకతో ఏర్పడ్డాయి. మీరు గమనించుకోగలిగితే గమనించుకోండి, మధ్యన ఆపినందుకు నేను. గాయత్రి హృదయాన్ని ఆవిడ అంతవరకు తీసుకొచ్చి వదిలేసింది విజ్ఞానమే కోశం వరకు. మీ అదృష్టం అదంతా ఈ క్షణంలో అక్కడ ఉండటం. కానీ ఈ క్షణంలో దోతలు ఉండటం కూడా చాలా అదృష్టమే, సింబాలిజం. తల్లి గర్భంలో ఉన్నట్టు మీరు కూడా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి ఎంత అద్భుతమైనటువంటి ఆ పరిస్థితులను ఏర్పరుస్తుందో మీరు దర్శించగలిగితే, ఊహించగలిగితే రాబోయేటటువంటి లక్షణాలు. మీరు తల్లి గర్భంగానే ఉన్నారు కరెక్ట్ గా అదే కలర్స్ లో, ఆకాశతత్వానికి ఆనందమయ తత్వానికి సంబంధించినటువంటి బ్లూ, విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి గ్రీన్, మనోమయ కోశానికి సంబంధించినటువంటి రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్, ఈ రెండు కలిపితే వచ్చేది కనకాంబరపు రంగు. ఇంచేత ఎంత అద్భుతంగా ఇక్కడ యజ్ఞం వల్ల ఆ మేఘాలు వర్షిస్తున్నాయో చూడగలిగితే కనిపిస్తుంది, చూడలేకపోతే ఏం లేదు, దోమతలు ఉంది, బాగానే ఉంది, ఏదో అడ్డుగా కూడా ఉన్నట్టుందే. అడ్డుగా ఏం లేదు, మీరు ఒక గర్భంలో పెట్టబడి కావలసినటువంటివి వాయుం కూడా నవరాత్రికి తగినటువంటివి ఏర్పడుతోంది మీకు. అంచేత అగ్నితత్వంలో మీరు దర్శించారు, ఆ దర్శించిన దాన్ని మీకు అనుభూతిలోకి రావాలంటే ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాలు లేకపోతే అది కండ ముందు అవుతే కనిపిస్తుంది, కానీ దాన్ని మీరు అనుభూతి చెందలేరు. కదా. అనుభూతి చెందాలంటే ఏం కావాలి మీకు? ఇంద్రియాలు కావాలి. మీరు ఏదో ఒకటి ఊహించారు, అద్భుతమైనటువంటి ఒక దర్శనం చేస్తున్నారు, దాన్ని పట్టుకోవాలంటే ఏం పట్టుకుంటారు మీరు? ఇంచేత పట్టుకోలేరు దాన్ని. ఇంద్రియాతీతమైనకోండి, మధ్యన ఆపినందుకు నేను గాయత్రి హృదయాన్ని ఆవిడ అంతవరకు తీసుకొచ్చి వదిలేసింది విజ్ఞానమే కోశం వరకు. మీ అదృష్టం అదంతా ఈ క్షణంలో అక్కడ ఉండటం. కానీ ఈ క్షణంలో దోతను ఉండటం కూడా చాలా అదృష్టమే, సింబాలిజం, తల్లి గర్భంలో ఉన్నట్టు. ఇక మీద ఏముండాలి మనకి ఆ లక్ష్యాన్ని పొందాలి అంటే? శ్రద్ధ. మర్చిపోకండి మళ్ళా, మీరు శ్రద్ధ ఉండాలి. ఆ లక్ష్యాన్ని దర్శించారు మీరు, చాలా దర్శనం చేస్తారు, దానికే ఉంది. వెళ్తూ వెళ్తూ 20 సినిమా పోస్టర్లు చూశారు, అన్ని చూశారు కదా. అందులో ఒక సినిమా పోస్టర్ ఏమైంది? పట్టింది. పట్టగానే ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇంద్రియాలు పనిచేయటం మొదలు పెడతాయి. ఈ ఇంద్రియాలు పనిచేసేటటువంటి శక్తి కోరిక వల్ల వస్తుంది కదా. ఈ ఇంద్రియాలు పనిచేసేటటువంటి శక్తిని ప్రాణము అంటాం మనం. ప్రాణమే కోసం ఏర్పడుతుంది, ప్రాణతత్వం ముందు ఏర్పడుతుంది. ఇంకా సృష్టి ఏర్పడలేదు, దయచేసి గుర్తుంచుకోండి. గాయత్రి మంత్రం ఏర్పడింది. గాయత్రి మంత్రం ఇంత గందరగోళం చేసి పారేస్తుంది. అక్కడ ఏ మహానుభావుడు ఈ గందరగోళం చేస్తున్నాడు? అప్పుడు ఒకడే ఉన్నాడు బ్రహ్మ, ఇంకెవ్వడూ లేడు అసలు ఆయనకి. ఆయన కూర్చుని గాయత్రిని పట్టుకున్నాడు, వాయించి పారేశాడు. ముందు నారాయణ తత్వం ఏర్పడింది, నారాయణ తత్వం తర్వాత వాయుతత్వం ఏర్పడింది, వాయుతత్వం ఏర్పడిన తర్వాత అగ్నితత్వం ఏర్పడింది. ఆ అగ్నితత్వం ఏర్పడిన తర్వాత ఆ అగ్నితత్వాన్ని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి సూక్ష్మ ఇంద్రియాలు, లేకపోతే సూక్ష్మ పరికరాలు ఏర్పడ్డాయి. ఆ సూక్ష్మ శరీరాన్ని ఆస్ట్రల్ బాడీ అంటాం. దానికి పేరే మనం ఏం పెట్టాం? సూక్ష్మ శరీరం అని. కొంతమంది దానికి ప్రాణమయ శరీరం అని పేరు పెడతాం, కానీ సూక్ష్మ శరీరం అనే పేరు మనం పెట్టుకుంటే చాలా మంచిది, మనకి సులువుగా అర్థమవుతుంది. ఈ సూక్ష్మత ఎక్కడుంది? ఈ సూక్ష్మత అగ్నితత్వంలో చేసిన దర్శనాన్ని మన వరకు తెచ్చుకోవటానికి కావలసినటువంటి ప్రక్రియలు సూక్ష్మ శరీరంలో ఏర్పడ్డాయి. ఇది కూడా ఇంకా ప్రకృతికి ముందే, ఇంకా ఈ భువనాలు లోకాలు అది ఏర్పడలేదు. కానీ ఇక్కడ మళ్ళా మనం వెనక్కి వెళ్దాం. అక్కడ ఏం చెప్పాడు? వాయోర్ అగ్నిర్భవతి. వాయువు వల్ల ఏం ఏర్పడుతుంది అనుకున్నాం? అగ్ని వచ్చింది. అగ్నేర్ ఓంకారో భవతి. అగ్ని వల్ల ఓంకారం ఏర్పడింది. ఓంకారం ఏర్పడింది అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాడు ఇక్కడ ఋషి? ఓంకారం దేనివల్ల ఏర్పడుతుంది? శబ్దము కదా. శబ్దము దేనివల్ల మీ వరకు వస్తుంది? ఏ తత్వం ఉంటే వస్తుంది? ఆకాశతత్వం కదా. మీరు మళ్ళా మన ఇది మర్చిపోకండి, మీరు ఈ సైన్స్ లోకి దిక్కండి, మన సైన్స్ లో ఉందండి. అంచేత ఓంకారం ఏర్పడింది అంటే ఏం ఏర్పడింది? ఆకాశం అప్పుడు ఏర్పడింది. ముందు ఆకాశం ఏర్పడలే. బ్రహ్మదేవుడు తపస్సు చేశారు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని. నారాయణ తత్వం అన్నమయ కోశం ఏర్పడింది. ఏ అన్నమయ కోశం? విరాట్ అన్నమయ కోశం, విష్ణు యొక్క అన్నమయ కోశం, పురుషుని యొక్క అన్నమయ కోశం. కపి చెప్పే అన్నమయ కోశం కాదు, ఏంటది? ఆనందమయ కోశం ఏర్పడింది. ఆ ఆనందమయ కోశం తర్వాత విరాట్ విజ్ఞానమయ కోశం, వాయుతత్వం ఏర్పడింది. దాని తర్వాత విరాట్ మనోమయ కోశం ఏర్పడిన తర్వాత ఆ మనస్సులో ఆకాశతత్వం ఏర్పడింది. అంటే ఆకాశం ఎంత చిన్నదో ఊహించండి మీరు. యోగి యొక్క దృష్టిలో, యోగి యొక్క మనోమయ కోశంలో మనోమయ కోశం ఏర్పడిన తర్వాత ఓంకారం ఏర్పడింది. అక్కడ ఏం ఏర్పడిందనమాట? మొట్టమొదటిసారి ఆకాశతత్వానికి అంకురార్పణ జరిగింది. ఆకాశం ముందేళ్లే, ఆకాశతత్వం మనోమయ కోశం వచ్చిన తర్వాత ఏర్పడింది. అంచేత ఆకాశం కంటే మనస్సు గొప్పది. మనస్సు మొత్తం ఆకాశాన్ని వ్యాపింపజేయగలదు, ఆకాశం వెనకాతలకు కూడా వెళ్ళిపోగలదు, స్పేస్ ని దాటగలదు. ఇంత చిన్న జాగాలో ఉన్నా వాడు విశాలమైనటువంటి ఆకాశాన్ని వాడు ఊహించుకోగలడు కదా. ఎలా ఊహించుకోగలుగుతున్నాడు? మనస్సు ఉంది కనుక. ఎలా చూడగలుగుతున్నాడు? మనస్సుకి దర్శించేటటువంటి శక్తి ఉంది కనుక. అగ్నితత్వ ప్రధానమైంది కనుక. పంచకోశ సాధన యొక్క రహస్యం బీజ రూపంలో ఋషులు టక 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 అందించేస్తున్నారు ఫార్ములాలు. ఓంకారం అగ్నేర్ ఓంకారం భవతి, ఓంకారాత్ వ్యాహృతిర్భవతి. వ్యాహృతులంటే ఓంకారం నుంచి వ్యాహృతులు వచ్చాయంటే అది ఏ శరీరం? అగ్ని కింద దిగింది. అదే ప్రాణమయం కంటే సూక్ష్మ అనే పదం ఎక్కువ వాడుకుందాం మనం. సూక్ష్మ శరీరం ఏర్పడింది. ఏ సూక్ష్మ శరీరం? విరాట్ అయినటువంటి సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో మూడు భాగాలు వస్తాయి మనకి. ఒకటి భావన, రెండు విచారణ ఆలోచనలు, మూడు యాక్షన్. భావము, ఆలోచనలు, కర్మ. భూర్ భువ సహ భూర్ ఇతి ప్రాణ. ఇందులో జరుగుతున్నా మనం మెరిసే వజ్రాలు, గాయత్రి మంత్రం యొక్క వజ్రాల గురించి మనం చదువుకున్నాం. భూర్ ఇతి ప్రాణ. ఇక్కడ కూడా భూర్ ఎక్కడొచ్చిన వ్యాహృతులు? అగ్నిలోంచి కింద దిగామంటే సూక్ష్మ శరీరమే కదా, ప్రాణమయ కోశమే కదా. ఆ సైన్స్ ఎక్కడా గతి తప్పదు. అందుకే యశాస్త్ర విధి మిశ్రుజ్య, శాస్త్రాన్ని కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే గమ్యానికి వెళ్లలేరు. ఎక్కడా మీరు ఏ ఉపనిషద్దైనా తీసుకోండి, ఏ మంత్రాన్నైనా తీసుకోండి, వర్ణ ధ్యానమైనా తీసుకోండి, శక్తి ధ్యానమైనా తీసుకోండి, ఎక్కడా కూడా ఆ క్రమం తప్పటం లేదు మనకి. భూర్భువస్వ ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి భువగా మారింది. ఆ భువ దేనిగా మారింది? ఆరోగ్యము, స్వస్థత. అంచేత ఆరోగ్యవంతమైనటువంటి ఇంద్రియాలు లేకపోతే ఆ ఇంద్రియాలు మనకి దేనికి ఉపయోగపడవు అని అక్కడ చదువుకున్నాం. ఓంకారాద్ వ్యాహృతిర్భవతి, వ్యాహృత్యా గాయత్రి భవతి. ఈ వ్యాహృతులు గాయత్రిగా మారాయి. అంటే బ్రహ్మ చేసినటువంటి గాయత్రి యొక్క ఎన్ని స్టెప్పుల కింద దిగిందో చూడండి. మీరు ఉచ్చారణ చేస్తున్నటువంటి గాయత్రి, కానీ స్వరూపం ఒకటే. అంచేత ఆ గాయత్రియే ఈ గాయత్రి, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ స్థాయి భేదం, మీరు కుండలిని శక్తిని ఉద్దీపన చేసుకుని ఈ చిన్న గాయత్రిని, ఈ పార్థివ శరీరం చేస్తున్నటువంటి గాయత్రి, ఆనందమే కోశం చేస్తున్నటువంటి గాయత్రికి కనుక మీరు లేపగలిగితే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకుని ఇంకాస్త ముందుకెళ్దాం. ఆ గాయత్రి వల్ల ఏం ఏర్పడుతుంది? సావిత్రి ఏర్పడుతుంది. భౌతిక జగత్తులో స్థూల శరీర నిర్మాణం ఏర్పడుతుంది. అంతకంటే ముందు స్థూల శరీరం లేదు, పంచకోశాలు ఏర్పడతాయి స్థూల జగత్తులో. మరి ఇంతసేపు మీరు అన్నమయ ప్రాణమయ అన్నారు కదా, ఆనందమయ, అవి తత్వాలు. వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అనేక స్థాయిలో కిందకి దిగి సావిత్రి శక్తి ద్వారా మన శరీరాల యొక్క ఆనందమయ కోశము, మన శరీరాల యొక్క విజ్ఞానమయ కోశము, మన శరీరాల యొక్క మనోమయ కోశము, మన శరీరాల యొక్క సూక్ష్మ శరీరము లేకపోతే ప్రాణమయ కోశము, మన శరీరాల యొక్క అన్నమయ కోశము ఏర్పడతాయి. అది సావిత్రి. ఈ సావిత్రి సరస్వతిగా మారుతుంది. ఇదంతా ఎందుకు? మళ్ళా మొదటగెళ్తాడు, రసో వయస, రుచి అనుభవించటానికి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రుచిని తెలుసుకోవటానికి ఇంతకందరూ వెళ్ళడం జరిగింది. కారు కొన్నాం ఎందుకు? వెళ్లవలసిన చోటకి వెళ్ళటానికి. అక్కడికి వెళ్లకుండా కారు మీద మీరు ఎక్కి ఎంత తిరిగితే ఏం లాభం? అలాగే ఆ రసాన్ని, ఆనందమయ జగత్తులో ఉన్నదాన్ని అనుభూతి చెందటానికి ఇంత గందరగోళం పడి ఈ సావిత్రి శక్తితో ఈ శరీరాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత, అసలు ఇది ఎందుకు నిర్మాణం చేసుకోకుండా తెలుసుకోకుండా జీవిస్తున్నాం కదా ఇన్నాళ్ల బట్టి, ఈ జీవితం దేనికి ఉపయోగపడినట్టు? కంప్లీట్ వేస్ట్. ఇప్పుడైనా ఈ నవరాత్రి నుంచైనా ఆ వేస్ట్ని ఆపి అసలు ఈ శరీరాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? మాస్టర్ మీరు బాధ్యతలు చెప్పారు కదా, అసలు నిజంగా బాధ్యతలున్నాయా? మీరు కల్పించుకున్నావా? మీరు కల్పించదాన్ని బాధ్యత అంటే, మరి మీరే చెప్పారు కదా సార్ బాధ్యతలంతా నిర్వర్తించాలని. కనీసం ట్రాఫిక్ రూల్స్ తెలియాలి కదా, కారు కరెక్ట్గా నడుపుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ ముందు తెలుసుకోండి. ముందు మీకున్నటువంటి చిన్న చిన్న బాధ్యతలు మీరు నిర్వర్తించలేకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి భవిష్యత్ బ్రహ్మగా కూర్చోబెడితే అసలు మీకు ఏమీ అర్థం కాదు, ఏం సృష్టించాలో ఏం చేయాలో. ఇంచేత బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఆ సరస్వతి వల్ల వేదాలు ఏర్పడతాయి. వేదాల వల్ల నాలుగు వేదాలు ఏర్పడతాయి. ఈ క్రమం అర్థమైంది కదా. ఈ క్రమం అర్థమైన తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. కిం వై భూ, యాజ్ఞవల్కుడికి సందేహాల మీద సందేహాలు. కిం వై భూ, కిం భువ, కిం స్వాహ, కిం మహ, కిం జన, కిం తప, కిం సత్యం, కిం తత్, కిం సవితు, కిం వరేణ్యం, కిం భర్గ, కిం దేవస్య, కిం దేవహి, కిం ధియ, కిం యహ, కిం సహ నహ, కిం ప్రచోదయాత్. మాత్రం గాయత్రి మంత్రాన్ని పట్టుకుని దులుపు దులిపేశాడు. సప్త వ్యాహృతులతో పాటు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రతి పదమునికి అర్థము చెప్పండి సార్. ఎవరిని అడిగాడు? డైరెక్ట్ బ్రహ్మని, మొట్టమొదట ఆది పురుషుందన్నమాట, నోబుల్ ఆర్యోచ్ని, మూల విరాట్ని డైరెక్ట్ గా అడిగాడు. ఆ మూల విరాట్ ఇచ్చినటువంటి ఆన్సర్ జాగ్రత్తగా వినండి. కిం భూరితి భూలోకో, భూర్ భూలోకం, ఏ భూలోకం, ఈ పృథ్వీ మీద విశాల అంతరిక్షంలో తనకి కావలసినటువంటి పదార్థాలు స్వీకరిస్తూ పనికిరానివి దక్షిణ ధ్రువం నుంచి వదిలేస్తూ ఉన్నటువంటి పృథ్వీ, ఆ పృథ్వీకి మీకు ఉన్నటువంటి సంబంధం తెలుసుకునేటటువంంటి వ్యాహృతి భూ. భువ ఇది అంతరిక్షం. మరి భువ అంటే ఏంటి? ఉత్తర ధ్రువం నుంచి అంతరిక్షంలోంచి ఏ శక్తిధారలు అయితే ప్రవహిస్తున్నాయో ఆ మొత్తం శక్తిధారలు. కొన్ని శక్తిధారలే భూమిలోకి ప్రవహిస్తున్నాయి కదా, మిగతా శక్తిధారలన్నీ ఇతర గ్రహాలకి ఇతర లోకాలకి వెళ్ళిపోతున్నాయని చెప్పుకున్నాం కదా సూర్యుడి యొక్క రశ్మి. ఆ అంతరిక్ష లోకం భువ, భూ భువ. స్వ ఇది స్వర్గలోకం, మహ ఇది మహర్లోకం. ఈ స్వర్గలోకం మహర్లోకం అబ్స్ట్రాక్ట్ స్వరూప మనస్సు, అరూప మనస్సు, రెండు రకాల మనస్సుల గురించి నేను మీకు చెప్పాను కదా. స్వరూప మనస్సు అంటే దానికి ఒక రూపం ఉంటుంది, పెట్రమాక్సిలైట్ మండపం, యజ్ఞకుండం, ఒక రూపం ఉంది. ప్రేమ చెప్పండి ఏంటో, మీరు దేని ప్రేమ అనుకుంటున్నారో, నేను దేని ప్రేమ అనుకుంటున్నానో నాకు తెలియదు. ఏదో చెప్తాం, అమలాపురం వెళ్ళాం ఒకసారి మేము, ఒరే నాన్నగాడు మావయ్య వచ్చాడు రా అన్నాడు. నేను చాలా ఆనందించేశాను, అమ్మా ఇంత ప్రేమగా పలకరిస్తున్నారా అని. ఇంతకీ ఆ నాన్నగాడు ఎవరో తెలుసా? కుక్క. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ప్రేమే అది కాదంటే. నేను ఇంచేతనా ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నా, మావయ్య వచ్చాడు అని నన్ను ప్రేమించే మాట్లాడుతున్నారు వాళ్ళు, లేకపోతే కుక్కని చూపించి ఒరే దేవుడికి తెలియాలి ఆ ప్రేమ ఏంటో. ఇంకైతే ఇది గందరగోళం అవుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఈ స్వరూప అరూప మనస్సుల్లో అరూప స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ ఏంటో, నా యొక్క ప్రేమ ఏంటో, నేను దేని గురించి ప్రేమ అంటున్నాను, మీరు దేని గురించి ప్రేమ అంటున్నారో మనకి తెలియదు. మహరితి మహర్లోకు, మహ అనేది అరూప మనస్సుకి సంబంధించినటువంటి స్థితి. జనహ ఇది జనహ లోకం, ఈ లోకాల గురించి మనం డీటెయిల్డ్ గా వెళ్లలేం కాని జనహ అదే కదా. జనహ అంటే నహ అంటే ఏంటి అర్థం? నహ అని గాయత్రి మంత్రంలో చెప్పుకున్నా ధియో యో నహ ప్రచోదయాత్. నహ అంటే వాయించి బారేస్తాం మిమ్మల్ని. నహ అంటే తెలియదా మీకు ఏంటి నహ అంటే? ఓరి నాయనో, ఆ సవితా తేజస్సును, అంధకారాన్ని పోగొట్టే ఆ సవితా తేజస్సును నేను ధారణ చేస్తున్నాను. అదేం చేయాలి? నన్ను సన్మార్గం వైపు ప్రేరేపించాలా? అదా మీరు కోరుకుంటున్నారు. మహ అంటే మమ్ములను, ప్లూరల్ అది, సింగులర్ కాదు అది. జ అంటే పంక, జ నహ, నహ నుంచి పుట్టింది. గ్రూప్ యాక్టివిటీ, సామూహికమైనటువంటి ప్రయత్నం నుంచి పుట్టినది. ఒంటరి సాధన పనికిరాదు. కలౌ సంఘే శక్తి, ఒంటరిగా మా ఇంట్లో మేము పూజలు చేస్తున్నాం సార్, కలియుగంలో పనికిరాదు అది. గాయత్రి మంత్ర దీక్ష గురువులు 10,000 మందికి 20,000 మందికి ఒకసారి ఇచ్చేవారు. గ్రూప్ యాక్టివిటీ కావాలి. అది మీకు చేత కావటం లే, అది మనకి చేత కావటం లే, గాయత్రి మంత్రం అందుకని అర్థం కావటం లే. నహ అంటే మమ్ములను, మమ్ములను అంటే కొంతమంది వ్యక్తులు మేము వచ్చామంటారు, మేము వచ్చామంటే వాళ్ళు టీవీ అన్నమాట, అది రాజులంగారులు ఉన్నారే మేము వచ్చాం కాదు, ఆ మేము కాదు, నహా గ్రూప్ యాక్టివిటీ, అందరం కలిసి చేసేటటువంటి యాక్టివిటీతో పుట్టేటటువంటిది జనహ, జనులందరూ ఓటు వేస్తే పుట్టేటటువంటిది జనలోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్. అర్థమైంది కదా. అలాగే మనము అందరము కలిసి హిమాలయాలలో ఉండేటటువంటి ఒక పార్లమెంట్, హిమాలయాలలో ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి పరిపాలనా యంత్రాంగం కోసం ఓట్లు వేస్తున్నాం మనం. ఆ ఓట్లు వేయటానికి ఇక్కడ కలుస్తున్నాం మనం. జనహ ఆ లోకం గురించి మాట్లాడుతుంది. ఈ జనహ తర్వాత ఇంకోటి తపహ, బ్రహ్మదేవుడు గారు చేసిన మొట్టమొదటి కర్మకాండ. విష్ణునాభి నుంచి బయటకు వచ్చాడు, చుట్టూ నీళ్లను చూశాడు, కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేశాడు, తపస్సు చేశాడు. ఆ బ్రహ్మగారి సంతానమేగా మనం, అంచేత మనందరికీ కూడా ఆ జీన్స్ ఉంటాయి. మనందరం కూడా తపస్సు చేయగలం, గ్యారంటీగా ఆ జీన్స్ ఉన్నాయి. దేనికోసం తపస్సు చేస్తున్నాం అన్నది వేరే విషయం. డబ్బు కోసమా, ఉద్యోగం కోసమా, సినిమా టికెట్ కోసమా? తపహ అనేటటువంటి జీన్స్ అర్థమైంది కదా. తపస్సు అంటే ఏంటి, శ్రద్ద అంటే ఏంటో చెప్పాను నేను. శ్రద్ద అంటే నిర్ణీత లక్ష్యమును మనస్ఫూర్తిగా ఎప్పుడూ కళ్ళ ముందు ఉంచుకోవటం. అంతే, అది కళ్ళ ముందు ఉంటుందా? నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను డాక్టర్ చదువుతున్నాను, నేను యోగం చేస్తున్నాను, ఇదంతా నిరంతరం మనసులోనే ఉంటుంది. ఆ క్షణంలో అది చేయకపోయినా అది శ్రద్ద, మరి విశ్వాసం. ఆ శ్రద్దను మనం చేరుకోగలము అని చేసే ప్రతి పని కూడా విశ్వాసమే. పని చేయకుండా విశ్వాసం ఉందంటే మరి విశ్వాసం కాదు. అర్థమైంది కదా. అంచేత ఈ విశ్వాసమే తపస్సు, కర్మ. నిరంతరము ఆ లక్ష్యం వైపు తీసుకువెళ్లేటువంటి సాధనా మార్గము, వేసేటటువంటి ప్రతి అడుగు కూడా తపహ. ఈ తపహ వల్ల ఎక్కడికెళ్తారు మీరు? సత్యం, ట్రూత్, లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇక్కడ ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తపహ, ఓం సత్యం, ఇవి ఏడు లోకాలు. ఈ ఏడు లోకాల గురించి చెప్తో భూర్భువస్వర్ ఇది త్రైలోక్యం. నాయనా, ఏడు వ్యాహృతుల గురించి నువ్వు కన్ఫ్యూజ్ కాబాకు. ఓంకారం నుంచే మొదలెట్టు నువ్వు. అంటే ఎక్కడి నుంచి మనం మొదలెడుతున్నావు? ఆకాశతత్వం నుంచి మనం మొదలెడుతున్నాం. ఆకాశతత్వం నుంచి ఓం అన్నాక కింద దిగాం. విజ్ఞానమే కోశము, మనోమే కోశము, ప్రాణమే కోసం, మూడు. భూ భువ స్వహ, ఈ మూడు లోకాల గురించి నువ్వు గందరగోళం పడు ముందు. తర్వాత లోకాల గురించి మీరు తర్వాత వెళ్లవచ్చు. అంచేత ఋషి నుంచి మహర్షి, మహర్షి నుంచి రాజర్షి నుంచి బ్రహ్మర్షి నుంచి దేవర్షి వరకు రా ముందు. మూడు లోకాల్లో మొత్తం ఆధిపత్యాన్ని సంబంధి నేర్చుకో ముందు. తర్వాత మిగతా గాయత్రి గురించి మనం ఆలోచిద్దాం. అని ఏం చెప్తున్నాడు అక్కడ, భూర్భువస్వరితి త్రైలోక్యం, తదితి తేజ యత్ తేజ సోగ్ని సవితాదిత్యోయం వరేణ్యం అన్నమేవ ప్రజాపతి భర్గ ఇత్యా ఓ వై భర్గ యదాపస్తత్ సర్వదేవతాః దేవస్య సవితర్నేవ యపురుష స విష్ణు ధీమహి ఐశ్వర్యం యదైశ్వర్యం స ప్రాణ ఇత్యాధ్యాత్మత్వం. ఇది ఆధ్యాత్మికత. నేను మీకు మళ్లీ నేను చెప్పాల్సిన పల్లే ఇది నేను పూర్తి చేసి తీరుతా ఇవాళ. మీకు కనుక ఏదైనా పని ఉంటే కేవలం టేప్ ఆపరేట్ చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మీ ఇష్టం, నేనే వెళ్ళిపోమంటనే కాని మీరు మొహమాట పడిపోయి లేట్ అయిపోయి ఇదే మాస్టరు బాధ్యత అన్నారు, నా బాధ్యత నేను నెరవేర్చుకోలేకపోయాను అని మాత్రం మీరు నన్ను తిట్టకండి. ఎవరికి టైం అయిపోతే వాళ్ళు మెల్లిగా వాయుస్థితిలోకి వెళ్ళొచ్చు. తన్ మహేశ్వర ధియ ఇతి మహీతి పృథ్వీ మహీ యోన ప్రచోదయాదితి కామ కామ ఇమాన్ లోకాన్ ప్రత్యావయతే యోన్యస్యశ్వంసో యో న స్పశ్యంస సపరో ధర్మ ఇత్యేషా వై గాయత్రీ. భూర్భువస్వః, మూడు లోకాల గురించి మాట్లాడుకున్నాం. ఈ మూడు లోకాల గురించి మనకి తెలియాల్సినటువంటి శక్తి గాయత్రీ మంత్రం యొక్క అధిదేవతకి ఉంది. గాయత్రీ మంత్రానికి ఏ దేవత ఉన్నాడు? సవితాదేవత ఉన్నాడు. ఆ సవితాదేవతకి ఐదు లక్షణాలున్నాయి. ఆ ఐదు లక్షణాలు తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య, ఇవి ఐదు లక్షణాలు గాయత్రి అధిదేవతకి. తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య, ఈ ఐదు గాయత్రి యొక్క ఐదు ముఖాలు. దీని ప్రకారం ఎన్ని రకాలుగా తిప్పి వాళ్ళు గాయత్రిని వాయిస్తున్నారో, ఎందుకు వాయిస్తున్నారు? ఎలక్ట్రానిక్స్ లో చెప్పే ఎలక్ట్రిసిటీ వేరు, ఎలక్ట్రికల్స్ లో చెప్పేటటువంటి ఇంజనీరింగ్ వేరు, కంప్యూటర్ టెక్నాలజీలో ఎలక్ట్రిసిటీ వేరు, కంప్యూటర్ టెక్నాలజీలో చెప్పేటటువంటి ఎలక్ట్రిసిటీ వేరు, ఫ్యాన్ ఇవి బిగించడం అవి తీయటం ఫిట్టర్స్ చెప్పేటటువంటి ఎలక్ట్రిసిటీ వేరు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, గాయత్రి మంత్రం అర్థం చెప్పుకోవటం లేదు, గాయత్రి మంత్రం యొక్క హృదయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య, ఈ ఐదు శబ్దముల ద్వారా, తత్ తేజస్సు, సవితః వేడి, వరేణ్యం అన్నము, భర్గో దివ్యత, దేవస్య పరమాత్మ, ఈ ఐదు లక్షణాల గురించి మనం తెలుసుకుంటున్నాం. తత్ అనేటువంటి పదం అంటే ఓంకారం అని మనం ముందు నేర్చుకున్నాం కదా. తత్ అనేటువంటిది ఎవడైతే అర్థం చేసుకుంటాడో, అంటే ఓంకారాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో, అంటే ఆకాశతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో, అది తత్. అంటే తత్ అనేటువంటి పదం మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, ఆకాశతత్వం వైపు తీసుకెళ్తుంది. సవితుః, మూడు పదాలు ఉన్నాయి అక్కడ, స సత్తావంతులు కండి, వా స్త్రీ యొక్క సృజనాత్మకమైనటువంటి రచనాత్మకమైనటువంటి శక్తిని అర్థం చేసుకోండి, తుహు రే అంటే నిర్మలత్వం, తుహు తుషారము హిమపాతము, కష్టాలు వచ్చినా కూడా మీ ప్రయత్నాన్ని వదిలే ప్రసక్తే లేదు, ఎవడు విన్నా వినకపోయినా కూర్చోపెట్టైనా వాళ్ళని తుహు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. అంచేత ఆ సవితుః అనేటటువంటిది ఏ శక్తి గురించి మాట్లాడుతుంది, కలిసి మెలిసి. సత్తావంతులు అంటే నేను చెప్పాను కదా, ఒంటరిగా ఉంటే ఏం సాధించలేము, అందరం కలిసి చేస్తే సాధించగలం. కానీ ఆ సాధించేది రచనాత్మక శక్తిని సాధిద్దాం. కానీ ఆ రచనాత్మక శక్తిని సాధించాలి అనుకుంటే అడ్డంకులు వస్తాయి, దాన్ని అధగమించేటటువంటి ఈ మూడు రకాలైనటువంటి శక్తుల యొక్క కలియక సవిత అనేటటువంటి ఆ గాయత్రి మంత్రం యొక్క అక్షరం మనకి చెప్తుంది. అక్షరం కాదు అదేంటది, పదం చెప్తుంది, విశేషణం చెప్తుంది. వరేణ్యం వా మళ్లీ రచనాత్మక శక్తి, రే స్ఫటికము, చుట్టూరా ఏ విధంగా అవుతే ఎలాంటి పరిస్థితులుంటే ఆ పరిస్థితుల్లో మీరు రిఫ్లెక్ట్ అవుతాయి. అంచేత మీరు తెలివైన వాళ్ళు అయితే ఏం చేసుకుంటారు, ఎలాంటి పరిస్థితులు మీరు కావాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితుల బొమ్మలు చుట్టూరా పెట్టుకోండి, అంతేగా అప్పుడు స్ఫటికంలో ఏమవుతాయి, ఆ బొమ్మలే ఏర్పడతాయి. అందుకని గాయత్రి చిత్రావళి మీకు అందజేయబడింది. నియం శ్రేష్ఠత్వాన్ని అన్ని చోట్ల దర్శించండి. గులాబీ పువ్వు ముళ్ళు రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి, పువ్వు మీద దృష్టి ఉన్నవాడికి గులాబీ కనిపిస్తుంది, ముళ్ళు మీద దృష్టి ఉన్నవాడికి ముళ్ళు కనిపిస్తుంది, మనకి అందరిలోనూ ఆఖరికి రాముళ్ళలో కూడా తప్పు కనిపిస్తుంది భార్యను గెంటేశాడని. ఇంకా మిగతా మనుష్యుల్లో మనకి తప్పు కనిపిస్తుందో ఆశ్చర్యం ఉంది, రాముళ్ళలోనే తప్పు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాచరణ రూపు దాలుస్తే ఎవడో వాడే రాముడు అన్నవాళ్ళలోనే మనకి అధర్మాచరణ పట్టుకో. అంటే అసలు మనం ఎంత గుడ్ ఎగ్జామినర్స్, మనం మంచి శిష్యులం కాదు కానీ మార్కులు వేయటానికి మాత్రం మనం చాలా ఖచ్చితంగా తగ్గుతాం. అంచేత వరేణ్యం మార్కులు వేయండి, కానీ గులాబీ పువ్వు వేయండి, మంచికి వేయండి, శ్రేష్ఠత్వానికి వేయండి. వరేణ్యం భర్గో అన్నము, శక్తి అంతే కదా, భర్గో అంటే శక్తి లేకపోతే మీరు ఏ పని చేయలేరు, ఏ యాక్షన్ మీరు చేయలేరు. కనుక శక్తి ఉత్పాదక కావలసినటువంటి నియమాలు, ఆహారం ఎలా తీసుకోవాలో ఎలా తీసుకోకూడదో, ఏం తినాలో ఏది తినకూడదో, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏ విధమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుందో, ఇదంతా కూడా గాయత్రి మంత్రం యొక్క భర్గం అనేటటువంటి అక్షరం చెప్తుంది. దాని తర్వాత ఏంటి, దేవస్య అన్ని నేర్చుకున్నాను కానీ ఇతరులకు ఉపయోగపడవు. దేవస్య అంటే ఏం చెప్పాను నేను, దేవతా లక్షణం ఏంటి, ఒకటే, అనేక దేవతా లక్షణాలు ఏం లేవు, ఆ ఒక లక్షణం మీద అన్ని వస్తాయి. టు గివ్, టు గివ్,
టు గివ్.
ఇస్తూ పోతూ ఉండటమే. ఆఖరికి ఆయనకి నివేదన చేసింది కూడా పాపం ఆయన తిండు, మనకే ఇస్తాడు. ఆయన ఎప్పుడైనా తింటే మనం అలుగుతాం కదా. ఈసారి అలక్కండి, ఈసారి మనం ఆయనకిద్దాం. నువ్వు ఎంత తీసుకోగలవయ్యా తీసుకో అని. ఏంటి మనకి దమ్ము? బ్రహ్మదేవుడు. సృష్టి ఆదిలో దేవతలు కూడా లేరు. ఆయన ఏ శక్తిని ఉపాసన చేసి దేవతల్ని సృష్టించాడో, దేవతల లోకం మనోమయ జగత్తులో ఉంటుంది. చేత మనోమయ జగత్తులో ఉన్నటువంటి దేవతల్ని మనం చితకల వేసి వాయించవచ్చు. అందువల్ల ఈ గాయత్రి మంత్రాది శక్తి ఉన్నటువంటి క్షత్రియులు వీళ్ళందరూ కూడా దేవతలతో కలిసి దానవులకి యుద్దం చేశారు. మానవులే, మానవులు దేవతలు కలిసి రాక్షసుల మీద యుద్దం ప్రకటీకరించగలిగారు అంటే ఏ విధంగానూ మానవులు ఆ రోజులలో దేవతలకి తీసిపోలేదు అనే కదా అర్థం. ఆ స్థితికి మళ్ళా ఈ మానవ జాతి ఎదుగుతుంది అని ఆశిస్తూ ఈ ఐదు లక్షణాలు గాయత్రి మంత్రం యొక్క ఐదు ముఖాలు. ఏంటి ఐదు ముఖాలు? తత్, సవితుః, వరేణ్యం, భర్గో, దేవస్య. ఈ ఐదు ముఖాలు చేత భర్గో దేవస్య ధీమహి. ఇంకేం మిగిలింది? ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి మంత్రాన్ని గాయత్రి హృదయం ఎలా విరగొట్టిందో చూడండి. తత్, సవితుః, వరేణ్యం, భర్గో, దేవస్య ఐదు లక్షణాలుగా వెలుగొట్టింది. గాయత్రి యొక్క ఐదు ముఖాలుగా వెలుగొట్టింది. ఈ ఐదు ముఖాలు ఏమవుతుంది? ధియో యోన ప్రచోదయాత్. ఈ ధియో యోన ప్రచోదయాత్ ఎలాంటి కోరికలు మీరు కలిగి ఉండాలి? ధీ అంటే ధారణ చేసే శక్తి. ఎలాంటి ధారణ ఉండాలి? నహ ప్రచోదయాత్, మమ్ములను రక్షణ కలిగేటటువంటి ఆలోచనలు నాలో ఉండాలి తప్ప. ఎవరిని మమ్మల్ని అంటే, నా కొడుక్కి పెళ్ళైపోవాలి, ఎక్కువ కట్నం గల పిల్లతో, నా కూతురికి పెళ్ళైపోవాలి, కట్నం ఇవ్వక్కర్లేనటువంటి వాడితో, అంతేగా. ఇలాంటి కామనలు ఖచ్చితంగా మంత్రోపాసన ఇందుకు జరగటం లేదు అంటే అసలు ఇలాంటి కోరికలు ఎవడికి కావాలి? నాకేం లాభం అనేటటువంటి వాళ్ళకి గాయత్రి మంత్ర సాధన అనవసరం. ధియో యోన ప్రచోదయాత్, మమ్ములను అంటే ఎవరిని? మానవజాతి మొత్తాన్ని. మానవజాతి మొత్తాన్ని కూడా వల్లియా పాపది పుట్టిన వేసుకో రెండు రెండు చుక్కలు.